ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడివైన తండ్రి, నీ పరిశుద్ధమైన సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉండగా ప్రభువ, మాకు కావలసినటువంటి వాక్యమును మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యము మా హృదయములో ప్రభువ పనిచేయనట్లుగాను, దానిని మేము అవలంబించున్నట్లుగాను మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 4-5 అధ్యాయములను మీరు చదువుకునండి. ఇక్కడ నేను చదివి వినిపించేందుకు అంత సమయం లేదు కాబట్టి అధ్యాయములను మీ అంతటి మీరు చదువుకుని ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి విషయములను లోతుగా పరిశీలించండి. ఈ దినమందు బెల్షస్సరు అనేటువంటి ఒక రాజును గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. బెల్షస్సరు అనేటువంటి రాజు తాను ఒక విందును ఏర్పాటు చేశాడు. తన నగరిలో 1,000 మందితో ఒక విందును ఏర్పాటు చేసి ఆ విందులో తాను, తన భార్యలు, తన ఉపపత్నులు వీరంతా కూడా, అధికారులు, మిగిలినటువంటి అధికారులు వాళ్ళంతా కూడా 1,000 మందికి ఈ విందు ఏర్పాటు చేసి అక్కడ భోజనము, కావలసినటువంటి ద్రాక్షారసము, ఇంకా ఏమేమైతే వారు తాగాలనుకుంటున్నారో తినాలనుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా రాజులు కాబట్టి ఆ దినములలో మ్యూజిక్ అనేటువంటిది ఉండేది, అదేవిధంగా నాట్యం అనేటువంటిది ఉంటూ ఉండేది. ఈ విధంగా రాజుకు సంబంధించినటువంటి అన్ని ఎంటర్టైన్మెంట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడాను చాలా బాగా జరుగుతూ ఉన్నది. అందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు, బాగా తినేశారు, బాగా తాగారు. వీళ్ళంతా కూడాను తిని తాగటంతో రాజును ఆయన హోస్ట్ కదండి కాబట్టి ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీనితో రాజు చాలా చాలా ఉబ్బిపోయి ఆయన చాలా గర్విష్టిగా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క పానీయమును తాగేందుకు తాను తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయము నుండి కొల్లగొట్టుకొచ్చినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఉపకరణములను, ఆ పాత్రలను వాడటానికి తాను నిర్ణయించుకొని వాటిని తీసుకొని రమ్మని సెలవిచ్చాడు. అంటే ఇక్కడ జరిగింది ఏంటన్నమాట, యెరూషలేములో ఉన్నటువంటి మన దేవుని యొక్క దేవాలయములో ఉపకరణములు ఉండేవి. ఆ ఉపకరణములన్నీ కూడాను దేవలో ఎప్పుడు ఎలా వాడాలో ఆ విధంగా వాడుతూ ఉండేవారు. అయితే నెబుకద్నెజరు అంటే ఈ బెల్షస్సరు యొక్క తండ్రి దానిని యెరూషలేమును కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి దేవాలయమును నాశనం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ కూడాను తాను ఏలినటువంటి దినములలో కొల్లబెట్టుకొని తీసుకుని వచ్చేశాడు. వాటితో తాగాలనిపించింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బెల్షస్సరుకు. ఈ యొక్క విందులో, ఈ విందులో వాడబడినటువంటి త్రాగుటకు ఉపయోగించినటువంటి ఆ యొక్క పాత్రలు యెరూషలేములోని దేవాలయంలో ప్రత్యక్షంగా దేవాలయంలోని అంటే పరిశుద్ధ దేవుని యొక్క సాన్నిధ్యములో అక్కడ ఉంచి వాడబడినటువంటి ఆ పాత్రల చేత తాను తాగటానికి నిర్ణయించుకున్నాడు. తాను భయపడి ఉండవలసినది పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యొక్క పాత్రలు ఈ విధంగా నేను వాడటం అనేటువంటిది సరైనది కాదేమో అని తాను భయపడి ఉండవలసినది. అంతేకాదు, ఎందుకంటే తన తండ్రికి జరిగినటువంటి విషయాలు తనకు బాగా తెలుసు. తన తండ్రికి ఏం సంభవించిందంటే, తాను గర్వించటం వలన, అంటే నెబుకద్నెజరు గర్వించటం వలన తాను 7 సంవత్సరముల పాటు అడవి గాడిదల మధ్యన ఉండి, జంతువుల మధ్యన ఉండి, అక్కడ మంచుకు తడుస్తూ, గడ్డి తింటూ, మృగ స్వభావం కలిగినటువంటి వాళ్ళగానే వాటి మధ్య జీవించాడు. ఆ తర్వాత, ఆ శాపం పూర్తయిన తర్వాత తాను తిరిగి వచ్చి మరలా మానవ మనసును కలిగి ఆ విధంగా మళ్ళీ తిరిగి దేవునిని ప్రశంసించి ఆయన మాత్రమే గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని, ఆయన మాత్రమే నరులను పైకెత్తేటువంటి వాడని, ఎవరినైనను రాజు యొక్క సీట్లో కూర్చొని పెట్టేటువంటి వాడు ఆయనేనని దించగలిగినటువంటి వాడు ఆయనేనని నమ్మి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆ యొక్క విషయములు ఇతనికి ఎందుకు జ్ఞాపకం లేవో నాకు తెలియదు, లేకపోతే గుర్తున్నా గానీ దానిని ఎందుకు తేలిగ్గా తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి పొరపాటు అయితే జరిగింది. ఈ విధంగా పొరపాటు జరగటం వలన దేవుడు ఏం చేశాడంటే కోపగించాడు. కోపగించి జరిగినటువంటిది ఏంటంటే, అంత సవ్యంగా జరిగిపోతుంది, మత్తులో ఉన్నటువంటి సమయంలో ఆ నగరి గోడ ఉన్నది, దానికి దగ్గరలో ఒక దీపం ఉన్నది, అటువైపు చూశాడు రాజు. అక్కడ ఏం జరిగిందంటే, ఉన్నట్లుండి ఒక వేలు గోడ యొక్క పూత మీద ఏదో రాస్తున్నట్లుగా కనిపించింది తనకి. అది చూడగానే అక్కడ ఒక మనిషి రాస్తున్నట్టుగా ఏమి చూడలేదు, చెయ్యి రాస్తున్నట్లుగా కూడా ఏమి లేదు, కానీ చేతి యొక్క వేలు రాస్తున్నట్లుగా తను గమనించాడు. అది చూడగానే చాలా భయపడిపోయినాడు. తనకున్నటువంటి ఆ గుండె జారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఎంతో గర్వంతో తనకు ప్రశంసలు అందరూ వర్షం కురిపిస్తూ ఉంటే, దానిలో గడిపినటువంటి వాడు ఒక్కసారిగా అవన్నీ పక్కకు పెట్టేసి దాన్ని గురించే ఆలోచించటం ప్రారంభించాడు. రాయబడినటువంటివి ఏమిటది, ఆ వాక్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, అయినా ఒక వేలు అలా వచ్చి రాస్తూ ఉన్నట్లయితే ఏమనుకోవాలి, అదే అతనికి అసలు మొత్తానికి భయమును కలుగు చేసింది. తన యొక్క కీళ్ళన్నీ కూడాను వణికిపోతూ ఉన్నాయి, తన నరాలన్నీ కూడా పట్టు వదిలేసినాయి, భయకంపితుడైపోయి తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఈ శకున గాండ్రను, వీళ్ళందరినీ జ్ఞానులు, ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించాడు. దాని యొక్క అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఈ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి రాణి ఏమన్నదంటే, డానియల్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కోసం కబురు పెట్టండి, ఆయన ఇలాంటి వాటిని బాగా హ్యాండిల్ చేయగలిగినటువంటి వాడు. మీ తండ్రి సమయంలో కూడా, నెబుకద్నెజరు విషయంలో కూడాను ఆయన తన కళ యొక్క భావం చెప్పగలిగినటువంటి వాడిగా ఉండినాడండి అని చెప్పి ఆమె చెప్పినప్పుడు దానియల్ను తెప్పించారు. దానియల్ వచ్చి ఏం చేశాడంటే, కొంతసేపు సంభాషణ జరిగిన తర్వాత చివరగా తను గోడ మీద రాయబడినటువంటి దాని యొక్క అర్థాన్ని ఆయన చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, అక్కడ వ్రాయబడినటువంటిది మెనే మెనే టెకేల్ పార్సిన్ అనేటువంటిది వ్రాయబడినట్లుగా దాని భావం కూడా చెప్పాడు. ఆ భావం ఏమన్నాడంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతివి, ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇయ్యబడును, ఇది దాని అర్థము అని చెప్పి తాను చెప్పటం జరిగింది. ఈ విషయం చెప్పగానే తాను సెలవిచ్చినటువంటి మాట చొప్పున, తాను చేసినటువంటి ప్రామిస్ చొప్పున బెల్షజ్జర్ ఏం చేశాడంటే, దానియేలుకు ఓదారంగు వస్త్రం తొలగించి తనను రాజ్యంలో 3వ అధిపతిగా నియమించటం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ రాత్రి సమయంలోనే తన యొక్క రాజ్యము తన యొద్ద నుండి తీసివేయబడినది, అది మరొకరికి వెళ్ళిపోయింది, దర్యావేష్ అనేటువంటి మరొకరికి వెళ్ళిపోవటం జరిగినది. ఈ విషయములన్నీ కూడాను జరుగుట మనం చూచినప్పుడు కొన్ని విషయములను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బెల్షజ్జర్ విషయంలో జరిగినటువంటిది ఏమిటో ఒకసారి చూద్దాం. బెల్షజ్జర్ తను గర్వించినాడు, ఎందుకంటే తాను ఆ దినములలో ఉన్నటువంటి ఆ యొక్క బబులోను రాజ్యం అంటే ప్రపంచము యొక్క సూపర్ పవర్ అన్నమాట. ఆ రాజ్యమునకు అధిపతిగా ఉండటం వలన న్యాచురల్గా ఎవరికైనా సరే గర్వం రావటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిదే. కానీ తాను తన తండ్రికి జరిగినటువంటి ఆ విషయమును జ్ఞాపకం చేసుకొని, తండ్రి ఎందువలన తాను ఆ విధంగా 7 సంవత్సరములు ఒక రాజుగా ఉండి కూడా తాను శపించబడిన తర్వాత అడవి మృగముల మధ్యన నివసించవలసి వచ్చినది, దేని వలన అది జరిగినది అని అంటే తాను గర్వించడం వలన అది జరిగినదని తనకు పూర్తిగా స్పష్టంగా తెలుసు. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దాని నుండి నేర్చుకొనకుండా తాను ఏం చేశాడంటే, తాను కూడా గర్వించాడు. విషయంలో మనం చాలాసార్లు ఇదే విధంగా చేస్తూ ఉంటాం. గర్వించడం అనేటువంటిది మనం ఒకసారి చేయటం కాదు, ఎన్నోసార్లు గర్విస్తూ ఉంటాం. ఒకసారి ఒక విషయంలో గర్విస్తే మరొకసారి మరింకో విషయంలో గర్వించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకే విషయంలో అనేక సార్లు గర్వించడం అనేటువంటిది జరుగుతుంది. మనం దానిలో దెబ్బతిన్నా సరే కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాం. మనుషులు మనల్ని ప్రశంసించినప్పుడు గర్విస్తూ ఉంటాము, తర్వాత మనకి ఉన్నటువంటి హోదాను బట్టి గర్విస్తూ ఉంటాము, మన యొక్క కులమును బట్టి గర్విస్తూ ఉంటాము, డబ్బును బట్టి గర్విస్తూ ఉంటాము, మనకున్నటువంటి చదువును బట్టి గర్విస్తాము, మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి గర్విస్తాము. ఈ విధంగా మనం రకరకములైనటువంటి వాటిని గురించి లోకరీతిగా మనం గర్విస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనం గర్వించడం జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి గర్వం అండి. ఇది ఆత్మీయ గర్వం అనేటువంటిది ఉన్నది చూసారా, ఇది చాలా భయంకరమైన గర్వం. ఈ గర్వం వచ్చినటువంటి వాళ్ళకి ఎవరూ ఏమి చెప్పలేం, ఎవరి మాట వాళ్ళు వినరు. వాళ్ళ యొక్క స్థితిని చూసి వాళ్ళే మురుచుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాల గురించి వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర అదే చెప్తూ ఉంటారు. వీటిలో మనకి ఏ విధమైనటువంటి గర్వం ఉన్నదో మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ దానిని నియంత్రణలో ఉంచుకొనకపోయినట్లయితే ఇక్కడ బెల్షాజర్కు ఏం జరిగిందో అదే విధమైనటువంటి విషయం మనకు కూడా జరగనై ఉన్నదేమో మనకు తెలియదు. దేవుడు శిక్షించినప్పుడు కొన్నిసార్లు వెంటనే శిక్షించాడు బైబిల్ గ్రంథంలో, కొంతకాలం అయిన తర్వాత కొందరిని శిక్షించాడు, చాలా కాలం అయిన తర్వాత కొందరిని శిక్షించాడు. కాబట్టి ఈ శిక్ష అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఎలా రానై ఉన్నది అనేటువంటిది మనకు తెలియదు. శిక్ష అయితే మాత్రం రావటం గ్యారంటీ. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చి మనలను మనం నియంత్రణలో ఉంచుకోవలసినటువంటి అవసరము ఎంతో ఉన్నది. తరువాత దేవుడు మనలను లెక్క అడగనై ఉన్నాడు. ఈ లెక్క అనేటువంటిది చాలాసార్లు లెక్క చూసేవాళ్ళు ఎవరులే, నేను చేసినటువంటి పనులకి ఎవరు కూడాను లెక్క అడగట్లేదు, దానికి సంబంధించినటువంటి శిక్ష కూడా నా మీదకి ఏమి రావటం లేదు అన్న ఉద్దేశంతో మనం విర్రవీగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 10వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి ఈ వచనమును మనం చూసినప్పుడు మనకి న్యాయ తీర్పు తప్పనిసరి అని, మనం తప్పనిసరిగా మనం జరిగించినటువంటి వాటి విషయము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం తప్పనిసరిగా లెక్కనప్పగించవలసి ఉన్నదని, అది ఎప్పుడు అనేటువంటిదే ప్రశ్న తప్ప అది జరుగుతుందా లేదా అనేటువంటిది ప్రశ్న కాదని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. ఇక్కడ గోడ మీద వ్రాయబడినటువంటి ఆ యొక్క మెసేజ్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దేవుడు దానిని ముగించను అని చెప్తున్నాడు. దేవుడు నీ విషయంలోనూ నా విషయంలోను కూడా తన లెక్కను చూచి ఒక దినమందు దానిని ముగించనాయి ఉన్నాడు. ఈ ముగించే లోపల మనము దానిని సరిచూసుకుంటూ సాగినట్లయితే శిక్షను తప్పించుకొనగలం. 2వది, నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. త్రాసులో దేవుడు ప్రతి ఒక్కరిని తూయనై ఉన్నాడు. నువ్వు గొప్పవాడివైనా సరే, నువ్వు పేదవాడివైనా సరే, నువ్వు పాపివైనను సరే, పవిత్రుడివైనను సరే, ఒక దినమందు ఆయన త్రాసుతో నిన్ను తూచినప్పుడు ఆయన సరైనటువంటి కొలతలను సరైన త్రాసును ఉపయోగించి నిన్నును నన్నును తూయనై ఉన్నాడు. ఈ దినమందు మనం బోకరించవచ్చు, ఈ దినమందు ప్రతి ఒక్కరిని నోరు మూయించవచ్చు, ఈ దినమందు మనం పేదవారని చెప్పి వారిని త్రోసివేయవచ్చు, వారి మాటను పక్కకు పెట్టేవేయచ్చు. కానీ ఆ దినమందు నీకును నాకును వాయిస్ అనేటువంటిది ఏమీ లేదు. ఆయన త్రాసులో నువ్వు ఎలా కనపడితే దానికి ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. అది మంచి అయితే దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించనై ఉన్నాడు, అది తప్పిదమైతే దానికి తప్పనిసరిగా శిక్ష పొందవలసి ఉంటుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఆ ఇవన్నీ జరిగినాయి అంటే ఇదేదో మనుషుల్ని మరీ రెచ్చిపోకుండాను తప్పిదములు చేయకుండా ఉందేందుకు ఏదో చెప్తూ ఉంటారు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ ఏ కోసనైనా కొంచెం దీని అందు జరగొచ్చేమోలే అనుకున్నాడు. సరే, ఇప్పుడే జరగదులే, ఎప్పుడో కదా, నేనుక చాలాకాలం బ్రతికుంటాను. ఆ చివరి సమయంలో ఎప్పుడో నాకేదో ఇక నా కాలం అంతా చెల్లుబడిపోయి ఇక నేనేదో ఆసుపత్రిలో పాలయ్యి 4 రోజులు తీసుకుంటూ అప్పుడు చనిపోయే టైంలో అప్పుడు నేను బ్రతికే ఉంటాను కదా, అప్పుడు దేవా నేను చేసిన నేను నన్ను క్షమించు అని ఒక మాట చెప్తానులే. చాలామంది అలాగే చెప్తున్నారు కదా అనుకునేవాళ్ళు ఇంకొంతమంది. నీకు మరణం ఇప్పుడు నీ యొక్క తలుపును తట్టనై ఉన్నదో నీకు తెలియదు. అనేక మంది చనిపోయారు. చాలా కాలం బ్రతికి ఉంటామనేటువంటి అనుకున్నటువంటి వాళ్ళు సడన్గా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినను దేవుని యొక్క రాకడ ఎప్పుడు రానై ఉన్నదో కూడా మనకు తెలియదు. ఈ విషయంలోనే మనం జ్ఞాపకం చేసుకొని మనం జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని నేను అప్పటి వరకు అనుభవించి లోకమునంతటినీ చివరిలో నేను చూస్తానులే, నాకు అప్పుడు క్షమాపణ దొరుకుతుంది అని అనుకుంటే అదే క్షమాపణ, సరైన క్షమాపణ కాదు. అప్పటి వరకు నేను ఈ లోకరీతిగా అనుభవిస్తానంటే ప్రభు కొరకు నీవు యొక్క శిలువ యాతను అనుభవించింది ఏమీ లేదు. ఈ లోకంలో నీవు నమ్ముకొని ఆయన యొక్క మాట వినే సందర్భంలో నీవు పడినటువంటి శిలువ అనుభవం అనేటువంటిది ఏదీ లేదు. అప్పటి వరకు నీకున్నటువంటి మనస్సు ఎలాంటిదంటే ఈ లోకరీతిగా సంతోషించాలి, ఈ లోకర సంబంధమైనటువంటి అనుభవమును నేను అడ్డదారినైనా పొందాలి అనేటువంటి మనసుతో నువ్వు ముందుకు సాగుతున్నావు. అది క్షమించబడకపోవచ్చు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎంతో ఉన్నది. చివరిగా తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్కు బెల్షస్సర్కు మధ్యన ఉన్నటువంటి తారతమ్యం ఏంటో ఒకసారి చూద్దాం. నెబుకద్నెజర్కు శిక్ష వచ్చింది. తాను అరణ్యమునకు వెళ్ళిపోయాడు. అక్కడ 7 సంవత్సరముల పాటు గడ్డి మేశాడు. తన జుట్టు మంచు పడినప్పుడు పక్షిరాజు ఏకరవలే మారినాయంట. తన గోళ్ళన్నీ కూడాను పక్షి గోళ్ల వలె మారినాయంట. ఈ విధంగా 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ మనసు వచ్చింది. కాబట్టి తను తిరిగి వచ్చాడు, మళ్ళా రాజు అయ్యాడు. మరలా తనను దేవుడు దీవించాడు. ఎప్పుడు దీవించాడు? తను తెలుసుకొని దేవుని యొక్క ఆధిపత్యమును తను అంగీకరించినప్పుడు దేవుడు తిరిగి తనకు మరలా తన యొక్క సామ్రాజ్యమును ఇవ్వగలిగినాడు. అయితే బెల్షజర్ విషయంలో అది జరగలేదు. బెల్షజర్కి ముందు తన తండ్రి యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ఉదంతము పాఠంగా ఉండింది. కానీ దాని నుండి తానేమి నేర్చుకోలేకపోయినాడు. పైగా ఏం చేశాడు, ఇంకోసారి ఈ యొక్క దైవ ఉపకరణములను ఉపయోగించుకొని వాటితో ఈ పానీయమును తాగాలని నిర్ణయించుకోవటం అనేటువంటిది దేవునిని ధిక్కరించినట్లు, తిరస్కరించినట్లు, భయము లేని విధంగా ప్రవర్తించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దీనిని బట్టి తనకు ఈ విధమైనటువంటి 7 సంవత్సరములు ఇలాంటిది కాదు, ఆ దినమందే తన యొక్క పీటను దేవుడు తొలగించాడు. దేవుడు ఎవరిని ఎలా శిక్షిస్తాడో ఆయన చిత్తము. నీవు, నీకు ఎన్ని అవకాశములు ఇవ్వబడినవి, నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఏమి నేర్చుకున్నావు, నువ్వు ఎంత లోబడినావు అనేటువంటి విషయాలన్నిటి కూడాను దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి నీకు రానయ్యున్నటువంటి శిక్ష వేరుగా ఉండొచ్చు, మరి ఒకరికి రానయ్యున్నటువంటి శిక్ష వేరుగా ఉండొచ్చు. నువ్వు కనికరింపబడినట్లయితే దేవుడు నిన్ను క్షమించవచ్చు, లేకపోయినట్లయితే నీ యొక్క పాపం నీ మీదే నిలిచి ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మనలను మనం తగ్గించుకొని బెల్షజ్జరు తన విషయంలో చేసినటువంటి తప్పును మనము ఎవరము చేయకుండా మన ముందు నడిచినటువంటి మన యొక్క పూర్వీకులు, మనతో పాటు సహవాసములోనికి వచ్చినటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, వారి జీవితంలో జరిగినటువంటి అంశములు, మన బంధువులు, మన సర్కిల్లో జరిగినటువంటి విషయములు, వీటన్నిటి నుండి మనం ఎంతో నేర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మన జీవితంలోని ఇప్పటి వరకు దేవుడు కరుణించినటువంటి ఆ కనికరమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనల్ని ఏ విధంగా దేవుడు రక్షించి కాపాడాడు ఆ విషయములన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో భయముతోనూ వణుకతోనూ మన జీవితమును కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు ఈ కొద్ది మాటలు మనకు దీవించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవిన తండ్రి, ఈ దిన ముందు మేము విన్నటువంటి వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు లోబడి విధేయులమై జీవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.